శ్రీకృష్ణుడు ద్వారకా నగరం నుండి ఎప్పుడో చాలా కాలం క్రిందట వచ్చాడు. దాదాపుగా 40 రోజులకు పైన అయింది. అందుకని తిరిగి వెళ్ళాలనుకుంటున్నాడు. అదే సమయంలో ఉత్తర తన యొక్క గర్భాన్ని అస్త్రం పీడించటం కారణంగా ఆ శ్రీకృష్ణుడిని ప్రార్థించింది. అలాగే సుభద్ర కూడా, అన్నా నీ చెల్లెలి కోడలు ఇట్లా ఇబ్బంది పడతా ఉంటే నువ్వు ఎలా వెళ్తావు? ఆ బాధ ఏదో తొలగిస్తానని నువ్వు చెప్పావు, శిశువుని బ్రతికిస్తానన్నావు, కాబట్టి నీ మాటను నువ్వు ఇప్పుడు నిలబెట్టుకోవాలి అన్నది. అంటే అప్పుడు సూక్ష్మ రూపంలో శ్రీకృష్ణుడు ఉత్తర గర్భంలో ప్రవేశించాడు. ఆ అగ్నిలాగా మంటలు చెలరేగుతున్నటువంటి అస్త్రం యొక్క జ్వాలల్ని తన చక్రాయుధంతో వాటిని ఆర్పేస్తాడు. ఆ తర్వాత తాను ఆ శిశువు చుట్టూ తన యొక్క సూక్ష్మ దేహాన్ని ఉంచి ఆ శిశువుని రక్షిస్తాడు, బ్రతికిస్తాడు. ఆ తర్వాత సరైనటువంటి సమయంలో ప్రసవిస్తుంది బిడ్డని ఉత్తర. ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని పరీక్షగా చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే తనని గర్భంలో ఉన్నప్పుడు రక్షించినటువంటి వాడు ఎవరా, తనను రక్షించినటువంటి ఆ భగవంతుడు ఎవరా అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి ముఖాలని పరిశీలనగా చూస్తున్నాడు. అందుకనే ఆయనకి పరీక్షిత్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. పరీక్షిత్తు గర్భంలో ఉండగానే భగవంతుడిని దర్శించాడు. ఏ కారణమైనా గర్భం నుంచి బయటపడిన తర్వాత కూడా భగవంతుడు తాను దర్శించినటువంటి, తాను అక్కడ గర్భంలో చూచినటువంటి భగవంతుణ్ణి చూడాలని అలా పరీక్షగా చూచాడు. ఇది పరీక్షిత్తు యొక్క ఆధిక్యత. అంటే పరీక్షిత్ మహారాజు పుట్టక ముందే భక్తుడైనటువంటి వాడు, పుట్టిన తర్వాత భక్తుడైనటువంటి వాడు, పెరిగేటప్పుడు భక్తుడిగానే ఉన్నటువంటి వాడు, శ్రీకృష్ణు యొక్క పరమ భక్తుడైనటువంటి వాడు. ఇది పరీక్షిత్తు యొక్క గొప్పతనం. ఇక శ్రీకృష్ణుడు సరైనటువంటి సమయం చూసుకొని అందరికీ నచ్చజెప్పి తాను ద్వారకకి ప్రయాణం అయ్యాడు. ముందుగా తల్లిదండ్రుల్ని పరామర్శించాడు. తర్వాత 116,108 మంది గృహాలు ఉన్నాయి అక్కడ, అవి భార్యలు. కానీ 8 మందే నిజంగా భార్యలు, మిగిలిన 16,100 మంది కూడా ఎప్పుడో నరకాసురుడు చెరబట్టినటువంటి వాళ్ళని విడిపించాడు కనుక వాళ్ళు కూడా భార్యలుగానే ఉన్నారు. ఇలా 16,108 మందికి అన్ని గృహాలు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు తాను ఎలా వాళ్ళని ఆనందపరచాలా అనుకున్నాడు. ముందుగానేమో తల్లిదండ్రుల్ని చూశాడు, తర్వాత భార్యల దగ్గరికి వెళుతున్నాడు. ఇది కూడా మనకు సూచనిస్తుంది, ముందుగా తల్లిదండ్రులు తర్వాతే భార్యాబిడ్డలు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఇక ఒక్కసారిగా ఆ ద్వారాలన్నీ తెరుచుకున్నాయి, 16,108 గృహాల యొక్క ద్వారాలు తెరుచుకున్నాయి. ఈయన 16,108 రూపాలు ధరించాడు, అందరి ఇళ్లలో ఒక్కసారే ప్రవేశించాడు. ఆహా, నా నాథుడు నా ఇంటికే వచ్చాడు ముందుగా అనుకున్నారు ఎవరికి వాళ్ళు. అందరినీ పలకరిస్తున్నాడు, వాళ్ళ వాళ్ళ అభిరుచుల్ని ప్రోత్సాహపరుస్తున్నాడు, అందరికీ సంతోషం కలిగిస్తున్నాడు. నిజంగా మనతో జీవితాన్ని ముడిపెట్టుకున్నటువంటి వారి అభిరుచులకి తగినటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉండాలి. అప్పుడే మన అభిరుచులకు కూడా వాళ్ళు ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటారు. మనిషి జీవితం నలగటానికి కాదు ఉన్నది, దేవుడే ఈ భూమి మీద వెలగటానికి ఉన్నది, దానికి అనుగుణంగా మన జీవితాన్ని నడుపుకోవాలి. మనం ఎక్కడ అహంకారాన్ని చూపించకూడదు, ఆధిక్యతను చూపించకూడదు. మనం ఎంత గొప్పవాళ్ళమని అనుకున్నా, ఎంత గొప్పవాళ్ళని ఇతరులు ప్రశంసిస్తున్నా, మనం మాత్రం అహంకారం లేకుండానే ఉండాలి. నేను తండ్రినని, నేను తల్లినని, నిజంగా తల్లిని అనేటువంటిది అహంకారం ఏం కాదు, అది ప్రేమ. అలాగే నేను ఇంత చదువుకున్నానని, నేను ఇంత గొప్ప ఉద్యోగం చేస్తున్నానని, నేను ఫలానే పదవిలో ఉన్నానని ఎలాంటివి కూడా ఉండకూడదు. అట్లాగే నేను అత్తగారిని, నేను చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని అనేటువంటి భావన ఉండకూడదు. ఎందుకంటే అత్తగారు ఒకప్పుడు కోడలు, ఇప్పుడు కోడలు ఒకప్పుడు అత్తగారే అవుతుంది. అందువల్ల ఇదేదో ప్రత్యేకమైనటువంటి పదవిలాగా చూడకూడదు. ఇది లోకంలో సహజం, అందరూ కూడా కోడళ్ళు అత్తలు అవుతారు. ఇలా కాలక్రమంలో జరిగిపోతానే ఉంటుంది. అందుకని అక్కడ కూడా అహంకారం కనుక లేకపోతే ఆ ఇల్లు నందనవనంగా ఉంటుంది. అంతేకాకుండా ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది, భార్యాబిడ్డలు, బంధుమిత్రులు, ఇల్లు వాకిళ్ళు ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. మనం కనుక చక్కగా ఈ జ్ఞానాన్ని సాధన చేయాలన్నా మనం రకరకాలైనటువంటి సాధనలు చేస్తూ పరమాత్మని అందుకోవాలన్నా ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి అని అనుకుంటారు. అందులో ప్రారంభంలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు, చీచి ఈ ఇంట్లో లాభం లేదు, ఈ పిల్లల గోల, భార్య గోల, తల్లిదండ్రుల గోల, వాళ్ళ గోల, ఏళ్ళ గోల, వీళ్ళందరూ లేకుంటుంటే బాగుంటుంది అని అనుకుంటారు. అది ఒక ప్రమాదకరమైనటువంటి ఆలోచన. అలాంటి ఆలోచన ఎప్పుడు ఉండకూడదు. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ బంధువులంతా బంధాలు కాదు, ఆ రూపంలో ఉన్నటువంటి భగవంతుడిగా భావించాలి. మనం అందరినీ పరమాత్మగా చూడాలి అని అనుకుంటూ ఇంట్లో వాళ్ళని మాత్రం ద్వేషంతో చూస్తే అది మన సాధన పరిపూర్ణత ఎట్లా అవుతుంది? ఎదుటి వారి అభిరుచులు తెలుసుకోవాలి, వాళ్ళతో అద్వైతం సాధించాలి, అందరినీ పరమాత్మగా చూడాలి. ఇది మనం నేర్చుకోవాల్సింది భాగవతం నుండి. అలాగే మనకి ధృతరాష్ట్రం నుండి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, నేను చెప్పుకున్నాం. ధృతరాష్ట్రుడు ఎన్ని అకృత్యాలు చేయాలో అన్ని అకృత్యాలు చేశాడు. తాను కనపడకుండా, తాను బయటపడకుండా తన కుమారుడి మీద వంకబెట్టి ఇలా చేశాడు. ఏది చేసినా నాదేముంది, నా కొడుకే, నేను గుడ్డివాణ్ణి కదయ్యా అంటాడు. ఇది ఒక అవకాశం ఆయనకి చిక్కింది, అందుకని అన్ని ఎవరో ఒకరి మీద నెట్టొచ్చు. మరి ఎన్ని అకృత్యాలు చేశాడు చెప్పడానికి వీల్లేదు. పాండవుల్ని దూరంగా పంపించి తుదముట్టించాలనుకున్నాడు, అలాగనే చంపించాలనుకున్నాడు, రాజ్యం ఇవ్వాల్సి వస్తే ఇవ్వకుండా తప్పించుకోవాలనుకున్నాడు. అందుకని ఒక అరణ్యాన్ని అర్ధరాజ్యంగా ఇచ్చి పంపించాడు. వీళ్ళేమో రాజ్యం ఉంచుకున్నారు, వాళ్ళకేమో ఒక అరణ్య భాగం ఇచ్చాడు. ఈ ప్రకారంగా ఎన్ని చేయాలని చేశాడు. చిట్ట చివరికి సంజయుని రాయబారం పంపిస్తూ, అయ్యా ధర్మరాజు చాలా ధర్మాత్ముడు, మంచివాడు, అలాంటి వాడు పుణ్యాత్ముడు, అతడు ఇట్లా యుద్ధానికి అసలు ఒప్పుకోడు, యుద్ధం చేస్తే అంతా రక్తపాతమే కదా, ఇంతమందిని చంపి ఈ రాజ్యం పరిపాలించుకోవాలని అనుకుంటాడా ధర్మరాజు? అనుకోడు, కాబట్టి యుద్ధం మాత్రం వద్దు, మరి ఏమిమంటావు వాళ్ళకి, ఏమిద్దామని అంటావు, చెప్పమంటావు అన్నాడు. నేను రాజ్యం ఇయటానికి అబ్బాయి ఒప్పుకోడు కదా, అందుకని రాజ్యం ఇయటానికి వీల్లేదు, యుద్ధం మాత్రం వద్దని చెప్పు. కాకపోతే వాళ్ళు బ్రతకాలనుకుంటే వాళ్ళకి అలవాటే కదా భిక్షాటం చేసి బ్రతకొచ్చు అని సంజయుడి చేత రాయబారం పంపించినటువంటి మహా తెలివైనటువంటి వాడు ధృతరాష్ట్రుడు. చివరికి ఏమైంది, తన కొడుకే యుద్ధం కావాలన్నాడు, శ్రీకృష్ణుడే రాయబారానికి వచ్చాడు, ఆయన మాటలు వినలేదు, వగలుబోయాడు. నా కొడుకుదే కానీ నాదేమి లేదు, నేనంతా నువ్వు చెప్పినట్టే వినాలని నా కోరిక, నాకు పాండవులంటే ఎంతో ప్రేమ, చెప్పటానికి వీల్లేనంత ప్రేమ, కాని వాడు మాట వింటల్లా. నువ్వు చెప్పి చూడు, వింటాడేమో. ఆహా సరే, అట్లయితే నేను చేయగలిగింది ఏమి లేదు, నీకు తెలుసు కదా నా మనస్సు, నేను ఎప్పుడు కూడా పాండవుల యొక్క క్షేమాన్ని కోరుకుంటాను కదా అని ఎన్ని వగలు పోవాలనో అన్ని వగలు పోయాడు. చివరికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరగటానికి కారణం ధృతరాష్ట్రుడి యొక్క ఆలోచన కూడా ఉంది. 11 లక్షముల సేన నాకుంది, 7 లక్షముల సేన పాండవులకు ఉంది. అలాగే మహావీరులను చూసుకుంటే భీమార్జునులు సాత్యకి తప్ప పాండవ పక్షంలో అంత గొప్ప వీరులేమి లేరు. కానీ నా పక్షంలో గొప్ప వీరులే కాదు, అసలు మరణం కూడా లేనటువంటి వాళ్ళు ఉన్నారు. భీష్ముడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, శల్యుడు ఉన్నాడు, ఇంకా ఎంతోమంది మహావీరులైనటువంటి వాళ్ళు నా పక్షంలో ఉన్నారు. విజయం నాకు రాక ఎక్కడికి పోద్ది అనుకున్నాడు. వ్యాసుడు చెప్పాడు, యతో ధర్మస్తతో జయః, ధర్మం ఎక్కడనో జయం అక్కడే ఉంటుంది. యతో కృష్ణస్తతో ధర్మః, కృష్ణుడు ఎక్కడ ఉంటాడో ధర్మం అక్కడ ఉంటుంది. ఈ మాట అర్థం చేసుకుంటే, వ్యాసుడి మీద నిజంగా గౌరవం అనుకుంటే, వినడా ధృతరాష్ట్రుడు, యతో కృష్ణ తతో ధర్మ, కృష్ణుడు ఎక్కడుంటే ధర్మం అక్కడుంటుంది, ధర్మం ఎక్కడుంటే విజయం అక్కడుంటుంది. కృష్ణుడు ఎక్కడున్నాడు, పాండవ పక్షంలో ఉన్నాడు. కాబట్టి ఎవరికి విజయం, పాండవులకి విజయం అని చెప్పేశాడు విదురుడు. చెబితే చెప్పాళ్లే వ్యాసుడు, చెబితే చెప్పాళ్లే పాప, ఆయన ఎప్పుడు ఏదో తపస్సు చేసుకుంటా కూర్చునేవాడు, ఆయనకేం తెలుసులే యుద్ధాల సంగతి అని అనుకున్నాడు. కాబట్టి యుద్ధానికి ఖాయం. ఏమైంది, 18 రోజుల యుద్ధంలో 100 మంది కొడుకులు కూడా పోయారు. 100 మంది కొడుకులు ఉన్నారు, 100 మంది పోయారు, ఒక్కడు కూడా తలకొరివి పెట్టడానికి మిగల్ల. అలాగే తను ఎవరినైతే నమ్ముకున్నాడో, ఎవరైతే అజేయులు అనుకున్నాడో, ఆ భీష్ముడు పోయాడు, ఆ ద్రోణాచార్యుడు పోయాడు, ఆ కర్ణుడు పోయాడు, అలా ఎవరినైతే నమ్ముకున్నాడో మొత్తం పోయాడు. ఇప్పుడు చివరికి ఏం చేశాడు, పాండవుల పంచన బ్రతకటానికి వచ్చాడు. అంటే 13 ఏళ్ళు అరణ్య అజ్ఞాతవాసాలకి పాండవులను పంపిస్తే 13 ఏళ్ళు ధర్మరాజు పంచన తిండి తినటం కోసం వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు. ఇది ధృతరాష్ట్రుడి యొక్క చరమ దశ. అయితే ధర్మరాజు ప్రతిరోజు కూడా గాంధారి ధృతరాష్ట్రుల్ని పూజించేవాడు, అదే ఆయనకి ప్రధానమైనటువంటి పని. ప్రతిరోజు పరిపాలన కన్నా ముందు ఆయన్ని పూజించేవాడు, ఎందుకంటే అందరిలో పెద్దవాడు, పోయినట్టు వాళ్ళందరూ పోయారు, మిగిలిన వాళ్ళలో పెద్దవాడు ఆయన, తను ఆశీర్వదించవలసినటువంటి వాడు ఆయన. పాత పగల ఏవి కూడా గుర్తు పెట్టుకోకుండా తన సొంత తండ్రి కన్నా అధికంగా ధృతరాష్ట్రుణ్ణి పూజించాడు. ధృతరాష్ట్రుడు కూడా ఈ సందర్భంలో కొంత మారాడు. ఎందుకనంటే ఇప్పుడు పాండవుల మీద కోపం లేదు, అందుట్లో ధర్మరాజు మీద అసలే కోపం లేదు. ఎందుకంటే చేసిన అన్యాయాలన్నీ తాను చేశాడు, కానీ వాళ్ళేమి ఈయనకి అన్యాయం చేయాల. జూదమాడిచ్చినా, వస్త్రాపహరణం చేయాలని ప్రయత్నం చేసినా, లక్క ఇంట్లో పెట్టి తగలబెట్టాలని చూసినా, అన్ని తాను చేసినటువంటి పనులే. కానీ పాండవులేమీ తనకి అన్యాయం చేయలే. కాకపోతే అందరినీ చంపాడు భీముడు అనేటువంటి కోపం ఉంది, ఆ కోపం కూడా తీర్చుకున్నాడు. ఆ ఉక్కు భీముణ్ణి పిండి పిండి చేసి ఆ కోపం కూడా తీర్చుకున్నాడు, తనకి ఇప్పుడేం లేదు. అయితే భీముడు మాత్రం మర్చిపోలేకపోతున్నాడు. ఈ ధృతరాష్ట్రుడు దుర్యోధనాదులు చేసినటువంటి మోసాలని, అన్యాయాలని, అక్రమాలని, అధర్మాన్ని, దాన్ని భీముడు మాత్రం మర్చిపోవట్లేదు. దానికి కూడా ఒక కారణం ఉంది. నిజంగా వాళ్ళు పెట్టినటువంటి బాధలన్నీ భరించింది భీముడు, మిగిలిన వాళ్ళు అంతగా బాధలు భరించల. భీముడే మొత్తం బాధలన్నీ భరించినటువంటి వాడు. అందుకే అతడు ధర్మరాజు అట్లా పూజించి పోగానే భీముడు వచ్చేవాడు, తిట్ల పురాణం అందుకునేవాడు, తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి పోస్తా ఉండేవాడు. ధర్మరాజు పూజలు అందుకున్నాడు, భీముడి యొక్క తిట్ల పురాణాన్ని అందుకుంటున్నాడు. ఇప్పుడు రెండింటిని సమానంగా చూస్తున్నాడు. నిజమే, తాను చేసినటువంటి దుర్మార్గాలకి అతడు తిట్టడంలో తప్పేమి లేదు అని అనుకున్నాడు. ఇలాంటి సమయంలో యుద్ధానికి ముందే విదురుడు తీర్థయాత్రలకని వెళ్ళాడు. అలా వెళ్ళినటువంటి విదురుడు ఇప్పుడు వచ్చాడు. అయితే అప్పుడు ఎందుకు వెళ్ళాడు అంటే, వెళ్ళే ముందు విదురుణ్ణి కూడా సలహా అడుగుతాడు. ధృతరాష్ట్రుడు విదురుణ్ణి ఏ సలహా అడగకుండా అసలు ఏ పని చేయడు, కాకపోతే ఆయన చెప్పినట్టు చేయడు. అది కొడుక్కి చెబుతాడు, తండ్రి నీతోటి ఏదన్నా మేము రహస్యంగా మాట్లాడాలంటే నీ పక్కన ఎప్పుడూ ఆ విదురుడు ఉంటాడు, మేము ఎలా నీతోటి మాట్లాడటానికి అని అంటే, నాయన విదురుడు ధర్మాత్ముడు, మంచివాడు, మన క్షేమాన్ని కోరేటువంటి వాడు, అందుకని అతడి సలహా మాత్రం ఖచ్చితంగా నేను తీసుకోవాల్సిందే. కాకపోతే అతడి సలహా అయితే తీసుకుంటాను, కానీ అతడు చెప్పినటువంటి దాన్ని నేను విన్నాను, మీరు చెప్పినట్టుగానే నేను నడుస్తుంటా అని చెప్పినటువంటి మహానుభావుడు ఈ ధృతరాష్ట్రుడు. ఎందుకంటే ధృతరాష్ట్రుని చూచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అద్దంలో చూసుకొని బొట్టు పెట్టుకున్నట్టుగా ధృతరాష్ట్రుని చూచి మన జీవితాన్ని సరిచేసుకోవటానికి ప్రయత్నం చేయాల. ఎక్కడన్నా మనం ధృతరాష్ట్రులాగా ప్రవర్తిస్తున్నామా అనేటువంటి ఆలోచన చేయాల. ఆయనకున్నటువంటి మమకారం మనకుందా, అది తగ్గించుకోవాలి. ఎందుకంటే 99 మంది కొడుకులు ఉన్నారయ్యా, ఈడు ఒక్కడిని వదిలేయి, నీ వంశం నాశనం కాకుండా ఉంటది అని చెబితే, వద్దు నాయన, నా కొడుకుని ఎట్ట వదులుకుంటాను అన్నాడు. అంటే 100 మందిలో ఒక్కడు పోతే కుదరదు అన్నాడు. ఇది మమకారం అంటే. ఆ తర్వాత కూడా ఏనాడు ధృతరాష్ట్రుడి మాట విన్నటువంటి వాడు కాదు దుర్యోధనుడు. ధృతరాష్ట్రుడి మాట ఎప్పుడు కాదనలా ధర్మరాజు. తన మాట విననటువంటి వాడేమో తనవాడు, తన మాట విన్నవాడేమో పరాయి వాడు, వాడేమో చావాల, నాశనం అయిపోవాలి. ఇది ధృతరాష్ట్రు యొక్క పరిస్థితి. మహాభారత యుద్ధానికి ముందు విదురుడు చెప్పాడు, అన్నా ఈ యుద్ధం నీకు మంచిది కాదు, నేను దుర్యోధనుడి కోసమో దుశ్శాసనుడి కోసమో కర్ణుడి కోసమో ఎవరి కోసమో నేను దిగులు పడతల్లా, నేను బాధపడేది నీకోసం. ఎందుకనంటే వాళ్ళు బ్రతికినా చచ్చినా ఎట్లా గట్టు ఉంటారు, కానీ నువ్వు వృద్ధుడివి, నీ కొడుకులందరూ పోయిన తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందని నా బాధ, అందుకని నీకోసం నేను దుఃఖపడుతున్నా, అందుకని నీకు యుద్ధం మంచిది కాదు. ఈ యుద్ధంలో గెలవటం మాత్రం ఉండదు, ఎందుకంటే శ్రీకృష్ణుడు ఎక్కడుంటే అక్కడ విజయం తథ్యం, దాంట్లో ఏం సందేహమే లేదు. వ్యాస భగవానుడు కూడా ఈ మాట నీతో చెప్పాడు, అయినప్పటికీ నువ్వు యుద్ధం కావాలనే కోరుకుంటున్నావు. కనుక ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకో. ఎందుకంటే యుద్ధం చెయ్యాలా వద్దా అనేది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంది. ధర్మరాజు ఎప్పుడూ యుద్ధానికి సిద్ధంగా లేడు. ఆయన యుద్ధానికి అనుకూలమైనటువంటి వాడు కాదు. మీరు బలవంత పెడితేనే అతడు యుద్ధానికి వస్తాడు, లేకపోతే రాడు. నువ్వు గనక ఆజ్ఞాపిస్తే ఇప్పుడు యుద్ధం ఆగిపోద్ది అని అంటే, పక్కనే ఉన్నటువంటి దుర్యోధనుడు నోటికొచ్చినట్టు తిట్టాడు విదురుణ్ణి. విదురుడు పినతండ్రి, కేవలం మంత్రి మాత్రమే కాదు, అతడు పినతండ్రి కూడా. అయినప్పటికీ కూడా ఇష్టం వచ్చినట్టుగా విదురుణ్ణి తిట్టాడు. ఇట్లాంటప్పుడు ధృతరాష్ట్రుడి యొక్క పరిస్థితి ఏందో తెలిసినా, అయ్యా తిట్టబాకయ్యా, విదురుడు ధర్మాత్ముడు మంచివాడు అని ఏదైనా ఒక మాట పైకన్నా అనాలిగా మౌనంగా ఉంటాడు. ఇలాంటప్పుడు ధృతరాష్ట్రుడు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో మహాభారతంలో అతడి యొక్క పాత్రను జాగ్రత్తగా గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి వాడు ఒకడు ఉన్నాడా అన్నాడు మహాభారతంలో అని. అందరూ దుర్యోధను అంటారు, కానీ అసలు అనాల్సింది ధృతరాష్ట్రుడు. అందుకని ఏం చేస్తాడంటే, ఆ వాడు తిడుతుంటాడు దుర్యోధనుడు, ఇతడేమో మనసులో కొద్దిగా బాధ ఉంటుంది, ఈయనేమో మౌనంగా ఉంటాడు ఎటో చూస్తున్నాడు. అది అందుకనే ఇక లాభం లేదు, నా అవసరం వీళ్ళకి లేదు ఇప్పటిదాకా. ఎందుకనంటే ఏ రకమైన పరపత్యాలు లేకుండా ఇద్దరి మధ్య సంధి జరిగేటట్టు చూడాలనేటువంటి ఉద్దేశంతో ఇంతవరకు ప్రయత్నం చేశాడు ఉన్నాడు. చాలామంది అడుగుతారు, మహాభారతంలో విదురుడు అన్ని తెలిసినటువంటి వాడు, ధర్మాత్ముడు కదా, ధర్మాత్ములైనటువంటి పాండవుల పక్కన లేకుండా దురాత్ములైనటువంటి కౌరవుల పక్కన ఎందుకున్నాడండి అని. తాను గనక కౌరవుల పక్క గనక లేకపోతే కౌరవులు ఇంకా రెచ్చిపోతారు, మరీ రెచ్చిపోతే చచ్చిపోతారు. కనుక వాళ్ళు రెచ్చపట్టు కొట్టకుండా వాళ్ళని కాస్త సప్పపరచడానికి అందుకని ఉన్నాడు ఇక్కడ. అయితే ఇప్పుడు అనుకున్నాడు, తాను ఏమైతే అనుకున్నాడో దాన్ని ఏమి సాధించలేకపోయాడు. ధృతరాష్ట్రుడి చేత తన మాట వినిపించలేకపోయాడు. దుర్యోధను అంటే సరే, ధృతరాష్ట్రుడు కూడా వినలా, ఇక నా అవసరం లేదనుకున్నాడు, తీర్థయాత్రలకు వెళ్ళాడు. అది విదురుడు తీర్థయాత్రలకు వెళ్తానికి కారణం. ఇది కూడా భాగవతంలో ఉన్నది. మహాభారతంలో మాత్రం తీర్థయాత్రలకు వెళ్ళినట్టు లేదు, విదురుడు యొక్క ప్రసక్తే లేదు యుద్ధ సందర్భంలో 18 రోజులు. సరే, అలా తీర్థయాత్రకు వెళ్ళి మహర్షులు మహాత్ముల దగ్గర అనేకమైనటువంటి కర్మయోగ జ్ఞానయోగ ధ్యానయోగ జ్ఞానయోగ మొదలైనటువంటి అన్ని యోగాలు కూడా నేర్చుకున్నాడు. హస్తినాపురానికి వచ్చాడు. ఆయన రాక ఎందరికో ఆనందంగా ఉంది. అందరు కూడా ఆయన చుట్టూ చేరారు. ఎక్కడెక్కడ తిరిగారో, ఎవరెవరు ఏం చెప్పారో, ఏమేమి చూశారో అవన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు. సరే, అన్నీ చెప్పిన తర్వాత గాంధారి ధృతరాష్ట్రులు, ఇప్పుడు ధర్మరాజు పంచన ఉన్నారు అనేటువంటి విషయం తెలుసుకున్నాడు అడగకుండానే. సరే, గాంధారి ధృతరాష్ట్రులకి ఇప్పుడు శ్రేయోమార్గాన్ని చెప్పాలనుకున్నాడు. ఇంతకుముందు చెప్పాడు కదా, ఆయన ఎప్పుడు వినలేదు కదా. విదురుడు చెప్పినటువంటి ఒక్క మాట కూడా వినలా. జూదం వద్దయ్యా బాబు, జూదం సర్వ అనర్థాలకి కారణమవుతుంది అని విదురుడు మొత్తుకుంటే, విదురా మనం పెద్దలు ఉన్నాం కదా, అంత గొడవేం జరగదులే, అప్పుడు చూసుకుందాం, నువ్వే పోయి ధర్మరాజును పిలవమన్నాడు. ఆయనేమో జూదం వద్దని చెబితే విదురుడు నువ్వే వెళ్ళన్నాడు వాళ్ళని పిలవటానికి. ఎంత చాకచక్యం, ఎంత తెలివి! కళ్ళు లేకపోవటానేమో అంత తెలివి వచ్చింది ధృతరాష్ట్రుడికి. తెలివి ఉంది, బలం ఉంది, కానీ అది తెలివి ఉపయోగపడే తెలివి కాకపోవటం వల్ల నష్టపోయాడు. కానీ విదురుడు మాత్రం ధర్మాత్ముడు, నా మాట వినలేదు కదా, ఇంకా వీడితోటి నాకెందుకులే అని అనుకోలా. వాళ్ళు వద్దులే పో, ఇక నీతోటి మాకు పని లేదులే అంటేనే పోవటమే కానీ, ఆయన మామూలుగా కనుకైతే ఎప్పుడూ ధృతరాష్ట్రుడి యొక్క శ్రేయస్సుని కోరుకుంటా ఉండేటువంటి వాడు. ఎందుకంటే తనకి అన్న కళ్ళు లేని కబోది, దుష్టమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాడు. అతన్ని సరైనటువంటి దారిలో పెడితే బాగుంటుంది అనే ఆలోచన. కానీ అతడు వినలా. విదురుడేమో సాక్షాత్తు యమధర్మరాజే భూలోకంలో జన్మించాడు. యమధర్మరాజుకి మాండవ్య మహర్షి శాపం ఇస్తే ఆ శాపం ప్రకారంగా ఇక్కడ క్షుద్రకాంతకి పుడతాడు. సరే, సకల ధర్మాలు తెలిసినటువంటి ధర్మవేత్త ఇప్పుడు అన్నా వదినలకి శ్రేయస్సు చెప్పాలనుకున్నాడు. ఒకనాడు గాంధారి ధృతరాష్ట్రులు ఇద్దరు ప్రశాంతంగా ఉన్నటువంటి సమయంలో వచ్చాడు విదురుడు. వచ్చి ఇలా అంటున్నాడు, అన్నా ఇంకా ఇక్కడే ఉండాలనుకుంటున్నావా? ఎలా ఉండబుద్ధి అవుతుందన్నయ్యా నీకు? కాలం సమీపిస్తుంది, నీలో జ్ఞానం మాత్రం కలగటం లేదు. మన కోసం కాలం ఆగుతుందా? మనిషి తన సుఖ సంతోషాల కోసం ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలోనే అతడు కాలానికి వశుడై దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. లోకంలో ప్రతి ఒక్కడి పరిస్థితే ఎప్పుడో ఒకసారి ఈ దేహాన్ని విడిచిపెట్టి పోవాలి. కాలం ఊరుకోదు, కాలం నిలబడదు, కాలం ఎప్పుడు మనల్ని కనికరించదు. కాలం కనుక కనికరిస్తే ఈ సృష్టి జరగదు. కనుక మనం ఆలస్యం చేస్తున్నాం కదా అని కాలం కూడా అలా ఉంటుందా? మనకేదో ఇబ్బంది వచ్చిందని కదా అని మన గడియారంలో ముళ్ళు ఆగిపోద్దా? మనకి ఇబ్బంది వస్తే ఆగిపోద్ది. కానీ నీ పరిస్థితి తలుచుకుంటే నీకెలా ఉందో కానీ నేను మాత్రం తట్టుకోలేకపోతున్నాను అన్నా. పుట్టుగురుడివి, వృద్ధుడివి, భోగాలకి అలవాటు పడినటువంటి వాడివి. ఇప్పుడు ఆ భోగాలు అనుభవించడానికి అవకాశం ఉందా? నీదంటూ ఏమైనా ఉందా ఇక్కడ? అంతా ఎవరో ఒకరు ఇవ్వాలి. నీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా మిగలకుండా అందరూ పోయారు. ఇంకా నీకంటూ ఏం మిగిలింది కాబట్టి? ఏం మిగిలిందని ఇంకా నీ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ పంచను పట్టుకొని వేలాడుతున్నారు. బాగున్న రోజుల్లో పాండవుల్ని నీ పంచను ఉంచుకోవటానికే నువ్వు ఇష్టపడలా. వాళ్ళు ఎక్కడికొక్కడికి పోవాలా? నీ కంటికి కనపడకుండా ఉండాలా? లేకపోతే అసలు ఈ లోకంలోనే లేకుండా పోవాలా? అది నీ కోరిక. కాలం ఎంత విచిత్రమైందో చూడు. ఇప్పుడు నీవు వాళ్ళని నీ దగ్గరికి లేకుండా చేసుకున్నావు. ఇప్పుడు నీవు వాళ్ళ దగ్గరే ఉండాల్సినటువంటి పని పడింది. వాళ్ళు పెట్టింది తిని బ్రతకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నీకు ఎలా ఉండబుద్ధి అవుతుందన్నా? గతాన్ని ఒక్కసారి తలుచుకో. ఏం జరిగిందో ఒక్కసారి ఇప్పుడు గుర్తుకు తెచ్చుకో. పాండవుల్ని ఎన్నెన్ని పాటులకి గురి చేశావో గుర్తుందా? ఒకటి, లక్క ఇంటిలో పెట్టి తల్లితో సహా పాండవుల ఐదుగురిని కూడా తగలబెట్టాలనుకున్నావు. రెండవది, అర్ధరాజ్యంగా ఇవ్వాల్సి వచ్చినప్పుడు పాండవప్రస్థం అనేటువంటి అరణ్యాన్ని వాళ్ళకి ఇచ్చి మిగిలిన సామ్రాజ్యం మొత్తం నీ కింద ఉంచుకున్నావు. ఇదే నీ అర్ధరాజ్యం అన్నావు, అడివినిచ్చావు. ఇక రాజసూయాగం చేసి వాళ్ళు వైభవంతో ఉండి సామ్రాజ్య పట్టాభిషిక్తులైతే వాళ్ళ రాజ్యాన్ని అపహరించాలని, వాళ్ళ సంపదలు అపహరించాలని జూదానికి సిద్ధపడి ఆ జూదానికి నన్నే పంపించావు వాళ్ళని పిలవటానికి. ఇక వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత శకుని చేత మాయాజోదం ఆడించావు. పాండవుల భార్యని నీ కొడుకులు పరాభవిస్తుంటే ఏమీ తెలియనట్లుగా కూర్చున్నావు. అప్పుడేం చేశాడు? ద్రౌపదిని పణంగా పెడుతుంటే వద్దని చెప్పలా, మేల్కొండ కూర్చున్నాడు. ఎందుకనంటే అప్పటిదాకా ప్రతి ఆట శకునే గెలుస్తున్నాడు, ధర్మరాజు ఒక్క ఆట కూడా గెలవల, ప్రతి ఆట శకునే. కాబట్టి ఇప్పుడు ద్రౌపదిని పణంగా పెడితే శకునే గెలుస్తాడు. కాబట్టి ద్రౌపది పాండవులకు దూరం అయిపోయి బ్రతకాలా లేతే నా కాళ్ళ దగ్గర బడి ఉండాలా అని పాపం ఏం ఆలోచన చేశాడు. అందుకని ద్రౌపదిని పణంగా పెట్టి పందెం అయిపోతుంటే ఆపుకోలేకపోయాడు. లోపల ఉన్న సంతోషాన్ని ఇంతకుముందు కనుక అయితే అన్ని ఆపుకుంటాడు, ఎందుకంటే ఆయన బయట ముఖం ఒక రకంగా ఉంటుంది, ఆయన మనసు ఒక రకంగా ఉంటుంది. అప్పుడు అడుగుతున్నాడు పక్కన విదురుడు, కిం జితహ కిం జితహ, ఎవరు గెలిచారు ఎవరు గెలిచారు అంటున్నాడు. అంటే ఆయనకి ఎంత ఆరాటంగా ఉందో చూడు, ఎవరు గెలవాలని కోరిక. ద్రౌపదిని పణంగా పెట్టి జూదం ఆడుతుంటే కిం జితహ కిం జితహ అని అడుగుతున్నాడు విదురుణ్ణి, ఆపుకోలేక అడిగాడు పాపం. తర్వాత బాధపడి ఉంటాడు, అయ్యో బయటపడ్డానే అనవసరంగా, ఎప్పుడు జాగ్రత్తగా ఉండేవాడిని అని అనుకొని ఉంటాడు. అంత ఆరాటంగా ఉన్నాడు. సరే, అది కుదరకపోయేటప్పటికి వాళ్ళని అరణ్య అజ్ఞాతవాసాలకు పంపించావు. నీ కొడుకులు భీముడికి విషాన్నం తినిపించారు, పావుల చేత గర్పించారు, గంగలో దోయించారు, చివరికి వారి రాజ్య భాగాన్ని వారికి ఇవ్వటానికి ససేవిరా అన్నావు. చివరికి శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చి చెప్పినప్పటికి కూడా వగలుబోయావే గాని రాజ్య భాగం మాత్రం ఇవ్వనన్నావు. పైగా సంజయుడి చేత ఒక విచిత్రమైనటువంటి రాయబారం చేయించావు, రాజ్యం ఏమాత్రం ఇవ్వకుండా, వాళ్ళు యుద్ధం చేయకుండా, నీకు ఏ నష్టము ఇబ్బంది కలగకుండా, వాళ్ళేమో భిక్షాటం చేసుకోవాలా, నీ కొడుకులేమో రాజ్య పరిపాలన చేసుకోవాలి అనే కోరికతోటి సంజయుని పంపించావు. కానీ వాళ్ళకి యుద్ధం వద్దన్నావు, కానీ నీ కొడుక్కి నువ్వు యుద్ధం వద్దని చెప్పలా, నీ కొడుక్కి మాత్రం యుద్ధానికి సిద్ధపడమన్నావు. ఏం జరిగింది యుద్ధంలో? నీ 100 మంది కొడుకులతో పాటుగా దేశ దేశాల రాజులు రాజపుత్రులు మహావీరులు సైనికులు సర్వనాశనం అయిపోయారు. ఏనుగులు గుర్రాలు కాల్బలము అంతా నాశనం అయిపోయింది. ఇంకొక విషయం, మహాభారత యుద్ధం ప్రపంచ యుద్ధం, అది భారతదేశ యుద్ధం అనుకున్నారు. భారతదేశం అనేకమైనటువంటి దేశాల కలయిక, అప్పుడు భారతదేశం అనే పేరు లేదు, ఎక్కడికక్కడే దేశాలు ఉన్నాయి, చేర చోళ పాండ్య ఇట్లా అనేక దేశాలు, చిన్న చిన్న దేశాలు, ఈ దేశాలన్నీ పాల్గొన్నాయి. ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్ బర్మా టిబెట్ ఇలా ఎన్నో దేశాలన్నీ కూడా మన యుద్ధంలో పాల్గొన్నాయి. అందుకని ఇది ప్రపంచ యుద్ధం, మహాభారత యుద్ధం అంటే మామూలు యుద్ధం కాదు, ఇది ప్రపంచ యుద్ధం. కాకపోతే ఇప్పుడు మాదిరిగా బాంబులు వేసుకోవటం లేదు, ఎట్లా పడితే అట్లా దాక్కోవటం కొట్టడం లేదు, డైరెక్ట్గా యుద్ధం చేయాలి అంతే. శత్రువు చేతిలో ఆయుధం లేకపోతే వాడిని చంపకూడదు, శత్రువు చేతిలో ఆయుధం ఉన్నప్పుడే పోరాడాలి, అలా ధర్మంగా చేసినటువంటి యుద్ధం. మరి ఇంత యుద్ధంలో ఇన్ని దేశాల వాళ్ళు పాల్గొని అన్ని దేశాల రాజులు కానీ రాజపుత్రులు కానీ అందరూ సర్వనాశనం అయిపోయారు కదా. ఇంత జరిగిన తర్వాత ఏ మొహం పెట్టుకొని వచ్చావయ్యా ధర్మరాజు పంచన బ్రతకాలని? ఎలా రాబుద్ధి అయింది నీకు? అసలు నీకు ఎలా ఉండబుద్ధి అవుతుంది ఇక్కడ? నీకు ఎలా అన్నం సహిస్తుంది? ఆ భీముడు మాట్లాడే మాటలు నీకు వినిపిస్తున్నాయి కదా. రోజు నువ్వు అన్నం తినబోతా ఉంటే అతడు తిట్టిని తిట్టు తిట్టకుండా తిట్టి పోస్తున్నాడు కదా, అయినా నీకేమీ అనిపించటం లేదా? అన్నా ఇంకా ఏం చేద్దామని ఇక్కడ ఉన్నావు? బిడ్డల్ని కనాలనుకున్నావా? మనవల్ని చూడాలనుకున్నావా? దాన ధర్మాలు చేయాలనుకున్నావా? యజ్ఞయాగాలు చేయాలనుకున్నావా? ఒకవేళ అవి చేయాలంటే నీ డబ్బు అంటూ ఏమి లేదుగా, నువ్వే నీ తిండి కోసం ఇంకోళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతున్నావు. నీకంటూ ఏమున్నది కాబట్టి? కాబట్టి నువ్వు దాన ధర్మాలు యజ్ఞయాగాదులు ఏం చేయలేవు కనుక లే. ఇప్పటికైనా నీ దేహాభిమానాన్ని ఇడిచిపెట్టు, జరిగిన దానికి పశ్చాత్తాపం చెందు, నువ్వు క్షమించమని ఆ దైవాన్ని మనసారా కోరుకో, నోరారా అడుగు. ఇక్కడ ఎవరు నన్ను అడగాలంటే నీకు మనసు ఒప్పదు, దైవాన్ని అడుగు, నన్ను క్షమించు, నేను చేసినటువంటి పాపాలకి, నేను చేసినటువంటి అకృత్యాలకి నన్ను క్షమించు అని అడుగు. ఆయన ఇచ్చినటువంటి దేహాన్ని ఆయనకే అప్పగించి ధన్యత చెందు. ఏం చేయాలంటావా? పదా పోదాం. రాజు అయినటువంటి వాడు యుద్ధంలోనైనా మరణించాలి, లేకపోతే అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసైనా దేహాన్ని వదలాలి. అంతేగాని ఇట్లా దిక్కులేని చావు చావకూడదు. ఇది క్షత్రియుడికి తగినటువంటిది కాదు. నువ్వు వేద వేదాంగాలు నేర్చుకున్నావు, తపస్సు చేశావు, ధర్మాధర్మాలను తెలిసినటువంటి వాడివి, క్షత్రియ వంశంలో జన్మించినటువంటి వాడివి. నీకు తెలీదా ఎలా బ్రతకాలో, ఎలా చావాలో? నీకు తెలీదా ఎలా బ్రతకాలో? ఎట్లాగూ అయిపోయింది, ఇప్పుడు ఎలా చావాలో తెలుసుకొని అదన్నా నేర్చుకో అని చెప్పదలుచుకున్న మాటలన్నీ ఏమాత్రం సంశయం లేకుండా నిర్భయంగా ధైర్యంగా చెప్పాడు. నిజంగా ఎప్పుడు అలాగే చెప్పేవాడే విదురుడు, కాకపోతే కొంత మెత్తగా చెప్పేవాడు. కానీ సంజయుడు ఉన్నాడు, ఇదిగో ఇప్పుడు ఎట్ట ఈ విదురుడు ఎట్ట చెప్పాడు అట్ట చెప్పేవాడు. అప్పుడే ఆయనకి ఏం భయం లేదు, తిట్టేవాడు అప్పుడప్పుడు, ఇప్పుడు విదురుడు అలాగే చెప్పాడు. ఆ మాటలు విన్నాడు ధృతరాష్ట్రుడు. ఇప్పుడు విదురుడి మాటలు ఎంతో బాగున్నాయి. తమ్ముడా, ఎంత పని చేసావయ్యా, సమయానికి వచ్చి నన్ను మేల్కొలిపావు, నా కర్తవ్యాన్ని నాకు తెలియజేశావు, నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను అని అనుకుంటూ ఒక్కసారి తనలోకి తాను చూసుకున్నాడు, తనను గురించి తాను సమీక్ష చేసుకున్నాడు. ఇప్పటివరకు వెనుదిరిగి చూడలా, అన్యాయాలు అకృత్యాలు చేసుకుంటూ పోయాడు, యుద్ధంలో మొత్తం పోయారు. ఆ తర్వాత తన 100 మంది కొడుకుల్ని చంపినటువంటి భీముడినైనా చంపి పగ తీర్చుకోవాలనుకున్నాడు. అప్పటికి కూడా మళ్ళీ ఈ బుద్ధిలోనే ఉన్నాడు. అది కుదరలా, చివరికి గత్యంతరం లేదు, అందుకని పాండవుల పంచన పడి ఉన్నాడు. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటున్నాడు ధృతరాష్ట్రుడు. ఈ మాట ఎందుకు చెప్తున్నామనంటే, మనం కూడా మన జీవితంలో ఒక్కసారి అప్పుడప్పుడు వెనుదిరిగి చూసుకోవాలి, మనం ఏం చేశాం, ఎలా చేశాం, ఎందుకు చేశాం, మనం అసలు ఎందుకు వచ్చాము ఈ లోకంలోకి, వచ్చిన పనిలో మనం ఏమైనా పూర్తి చేస్తున్నామా, వచ్చిన పని వదిలిపెట్టి ఏదో చేస్తున్నామా అని ఒకసారి పునఃపరిశీలన చేసుకోవాలి మన జీవితాన్ని. ఇప్పుడు ధృతరాష్ట్రుడు చేసుకుంటున్నాడు, ఏం చేసుకుంటున్నాడు, ఈ విదురుడు మొదటి నుంచి కూడా నా మేలు కోరినటువంటి వాడే తెలుసు, అర్థమైపోయింది. మొదటి నుంచి కూడా ప్రతి విషయంలో అన్నా ఇది మంచి ఇది చెడు, ఇది ధర్మం ఇది అధర్మం, ఇలా చెయ్యి అలా చెయ్యొద్దు అని చెబుతూ వస్తున్నటువంటి వాడే. మరి అప్పుడెప్పుడు కూడా అతని మాటలు నాకు రుచించలేదేమిటి, నాకు వినాలనిపించలేదేమిటి, విన్నట్టుగా నటించానేమిటి, ఏనాడు అతడు చెప్పింది నేను ఆచరించలేదే. అతడు చెప్పిన ప్రకారం గనక నేను ఆచరించి ఉన్నట్లయితే ఎలా ఉండేది నా పరిస్థితి ఇప్పుడు, అనుకోని ఏమి లాభం? ఆనాడు బుద్ధి వక్ర మార్గం పట్టింది, నా మేలు కోరి చెప్పే వాళ్ళ మాటలన్నీ పెడచెవిన పెట్టి నాకు తోచినట్లుగా చేసుకుంటా పోయాను. నా దుర్మార్గుడైనటువంటి కొడుకు దుర్యోధనుడు దుశ్శాసనుడు ఏం చెప్పారో, కర్ణుడు శకుని ఏం చెప్పారో వాళ్ళు చెప్పినట్టుగా చేశా, విదురుడు చెప్పినట్టుగా చేయలా. ప్రతి కర్మకి కూడా ఒక ఫలితం ఉంటుంది, నేను చేసినటువంటి కర్మఫలం ఇప్పుడు నాకు అనుభవానికి వచ్చింది. నేను ఏమైతే చేశానో ఆ కర్మఫలం ఇప్పుడు నాకు కట్టి కొడుపుతా ఉంది. ఈ కర్మానుభవం చాలా గొప్పది. మన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళ మాటల్ని, మన హితుల యొక్క మాటల్ని, స్నేహితుల యొక్క మాటల్ని విన్నటువంటి వాడు అదృష్టవంతుడు. అలా వినకపోతే నాలాగా చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకునే దైన్యం తప్పదు ఎవరికైనా. నాలాంటి వాడికి బుద్ధి చెప్పటానికే ఈ కర్మానుభవం ఉన్నది అనుకున్నాడు. ఇప్పుడు ఈ మొత్తం మీద మనం భాగవత ధర్మం వాడు తెలుసుకోవాలి. అదేమిటి అని అంటే, దేవుడి భాష చాలా చిత్రంగా ఉంటుంది. దేవుడి భాష అంటే ఆయన మామూలుగా మనం మాట్లాడినట్టు మాట్లాడడం, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ సంస్కృతం ఎట్లా మాట్లాడు, కానీ ఆయనకు ఒక భాష ఉంది. ఆ భాష చిత్రంగా ఉంటుంది. ఏమిటది అంటే, మొట్టమొదటి పెద్దల చేత, హితుల చేత నోటితో చెప్పి చూస్తాడు. వినకపోతే అప్పుడు ఏం చేస్తాడు, దేవుడు కర్మఫలాల రూపంలో పుటం పెట్టి వినిపిస్తాడు. అంటే నెత్తి మీద మొట్టి ఇంకా బాగా ఏదైనా చేయాలంటే ఇంకా బాగా చేసి వాడు వినేటట్టుగా చేస్తాడు. ఇది దేవుడి భాష. మరి మామూలుగా బాగా ఉన్నప్పుడు ఎవరి మాట వినం, నేనే మోనార్క్ అంటాం, నేనే గొప్ప అంటాం. కానీ ఎప్పుడైతే మన కర్మఫలం మన నెత్తి మీద మొట్టిందో అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు మనిషి వెనక సస్తాడా, ఏం చేస్తాడు, చచ్చినట్టు వింటాడు. ఇది దేవుడి భాష. ఇంకా చాలా ఉన్నాయి దేవుడి భాషలు మనకి భాగవతంలో వస్తాయి. ఆహా, ఈ కర్మఫలం నాలాంటి గుడ్డివాడికి కూడా వెలుగు చూపిస్తున్నది. ఇప్పుడు కర్మఫలం తనకి వెలుగు చూపిస్తున్నది అంటున్నాడు. అంటే ఇప్పుడు సరైన దారికి వచ్చాడు. విదురుడు ఎంత మాట, ఎంత మంచివాడు. అతను ఎన్ని చెప్పినా నేను వినిపించుకోలేదు కదా అని నన్ను విడిచిపెట్టల, తిరిగి వచ్చి అన్నా ఇప్పటికైనా మేలుకో అంటున్నాడు. నాలాంటి దుష్టుణ్ణి కూడా ప్రేమించగలిగినటువంటి ఇతడి హృదయం ఎంత గొప్పది అని ధృతరాష్ట్రుడు ఒక్కసారి తన జీవితాన్ని నెమరు వేసుకుంటున్నాడు. తన జీవితంలో ఏమేమి చేశాడో, ఏమి చేయొచ్చో ఏమి చేయకూడదో, చేయకూడదని ఎలా చేశాడో, చేయవచ్చు అనుకున్న ఎలా చేయలేదో, చివరికి ఇప్పుడు కర్మఫలం తన ఎదురుగా కూర్చుంటే ఇప్పుడు బుద్ధి వచ్చినట్లుగా ఉన్నాడు. ఇది చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం. మరి ఇలా భావించి మరి దేనికి సిద్ధమవుతున్నారు, ఏం చేయటానికి సిద్ధమవుతున్నారు అనే విషయాన్ని మనం రేపు చెప్పుకుందాం.